జాగ్రత్తగా నేను చెప్పేది ఏంటండి, ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు మీరు ఇదివరకు ఎన్నడూ విని ఉండరు, విన్నా దాన్ని గమనించి ఉండరు. అవతార పరంపరలో ఈనాడు మనం పదవ అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క కలిసి అవతార ప్రాకట్యానికి ఎదురు చూస్తున్నాం. నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ అవతారము రాదు. మీరు ఎప్పుడు విని ఉండరు ఈ మాట. ఏ కలిసి అవతారం కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవతారము రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే లేని వస్తుంది, ఉన్నది కాదు. శ్రీకృష్ణ నిర్యాణం జరుగుతున్నప్పుడే కలిసి అవతారం జరిగిపోయింది. కలిసి అవతారం జరిగిపోయాక ఇంకా కొత్త కలిసి అవతారం ఎలా వస్తుంది? మీకు రాదు అంటే రాదు అంటే నేను చెప్పేది కలిసి అవతారం రాదు అని నేను చెప్పటంలే. కలిసి అవతారము శ్రీకృష్ణ నిర్యాణంతో పాటే వచ్చేసింది, దాన్ని మీరు గమనించుకోవాలి. చాలా అర్థమైందా? ఇది మీకు అర్థం అవ్వాలి. అంతే తప్ప మాస్టర్ ఏం చెప్పారు అంటే చాలా స్పష్టంగా చెప్పారు, కలిసి అవతారం రాదుట రాదుట అని నేను చెప్పటంలే. ఏం చెప్పాను నేను? కలిసి అవతారం శ్రీకృష్ణ నిర్యాణము జరుగుతోంది, ఇది కలిసి అవతారం జరిగింది, రెండు ఒకేసారి జరిగాయి. అంచేత శ్రీకృష్ణుడు తనని తాను కలిసి అవతారముగా ఆ క్షణంలోనే మార్చుకున్నాడు. అంచేత ఇంకా కలిసి అవతారం మన కొత్తది వచ్చేది ఏముంది, అది అక్కడే ఉంది. కానీ గత 5000 సంవత్సరాలుగా మనం మూర్ఖత్వం వల్ల ఆ అవతారం యొక్క శక్తిని పోగొట్టుకుంటున్నాం. మొట్టమొదట నేను చెప్పేది అది. అంచేత అవతారం కోసం ఎదురు చూడకండి. మీరు ఎదురు చూస్తే మీరు ఏం చేస్తారు? మీరు అవతారానికి ఏమి ఇవ్వగలరు? మీరు మీ వల్ల ఇంకా ఏదైనా కావాలంటే మమ్ము నాకు చిన్న పని తీసి పెట్టు, నాకు ఈ పని తీసి పెట్టు అని అడుగుతాను తప్ప అవతారాన్ని. హనుమంతుడు లాగా అవతారమూర్తికి కార్యక్రమానికి సహాయపడి హనుమంతుడి యొక్క విశేషాన్ని చూడండి. అవతారమూర్తి కంటే కూడా ఎక్కువ దేవాలయాలు ఉన్నాయేమో అని నాకు డౌట్ హనుమంతుడికి, ఆయన దాసుడికి. ఇది మొట్టమొదట నేను మీకు అందజేసేటటువంటి ఒక చాలా ధైర్యం ఇచ్చేటటువంటి సూచన. అవతారమూర్తి భూమి మీద ఉన్నప్పుడు భూమికి ధోకా ఏం లేదు. ఇంకట ఈ సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు ఏమి చెప్పినా ఏం ప్రమాదం జరగదు. ఎందుకంటే రాముడు భూలోకంలో ఉన్నాడు అంటే రావణాసురుడు చస్తాడు తప్ప దుర్మాంగం నాశనం అవుతుంది తప్ప ఆ ధైర్యం ఉంది కదా మనకి. కృష్ణుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళందరూ గ్యారంటీగా వెళ్ళిపోతారు అని. అంచేత ఇవాళ నేను చెప్పినటువంటి మాట వల్ల మీకు చాలా ధైర్యం కావాలి. ఏమిటి ఆ ధైర్యము? అవతారమూర్తి భూమి మీదే ఉన్నాడు. ఒక రోజు రెండు రోజులు బట్టి కాదు, గత 5000 సంవత్సరాలుగా భూమి మీద ఉన్నాడు. తన కార్యక్రమాన్ని తను చేసుకుంటున్నాడు. తన కార్యక్రమాన్ని తను చేసుకుంటున్నాడు అనేదానికి మరి నిదర్శనాలు ఏమిటి? అవతారమూర్తి భూమి మీద ఉంటే ఆ అవతారమూర్తి యొక్క గుబాళింపు, ఆ అవతారమూర్తి యొక్క విభూతి, ఆ అవతారమూర్తి యొక్క తేజస్సు మనకి అక్కడక్కడైనా కనిపిస్తూ ఉండాలి కదా, వినిపిస్తూ ఉండాలి కదా. ఖచ్చితంగా వినిపిస్తోంది శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహస్వామి సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట్ మహారాజ్, సిద్ధిసాయి, వీళ్ళని మనం ఐదు దత్తావతారాలుగా గుర్తిస్తాం మనం. ఈ ఐదు దత్తావతారాలు ఈనాటికి కూడా వాటి కోటి సూర్య సమ ప్రభ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజు యోగిరాజ, ఈ బిరుదావులు ఎవరికున్నాయి? అవతారమూర్తి కాకి ఎవరికుంటాయి? ఇక్కడ అవతారమూర్తి మీరు ఆయన్ని మర్చిపోయినా ఏదో విధంగా మనకి ఉపయోగపడటానికి, మన సహాయపడటానికి మన పక్కనే ఏదో ఒక గురుమూర్తిగా అవతరిస్తూనే ఉన్నాడు. అంచేత కల్పి అవతారాన్ని మీరు ఎక్కడ గుర్తించాలి అంటే నీ గురువులో గుర్తించాలి. ఆ తేడా మనం మర్చిపోయాం. అంటే గురువులో అవతారమూర్తిని గుర్తించడం అంటే అమలాపురం డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటాడు, ఐదారుగురు పెద్ద కాలేజీలతో 20 మంది దాకా కెమిస్ట్రీ లెక్చరర్స్ ఉంటారు. ఒకడు పొడుగ్గా ఉండొచ్చు, ఒకడు పుట్టిగా ఉండొచ్చు, ఒకడు లావుగా ఉండొచ్చు, ఒకడు సన్నగా ఉండొచ్చు, ఒకడు పైజామా లాస్ట్ వేసుకుని కాలేజీకి వస్తూ ఉండొచ్చు, ఒకడు సఫారీ డ్రెస్ వేసుకుని కాలేజీకి వస్తూ ఉండొచ్చు. ఈ 20 మంది కెమిస్ట్రీ లెక్చరర్స్ బిఎస్సీలో. అలాగా ఇండియాలో ఎన్ని కాలేజెస్ ఉంటే అంతమంది కెమిస్ట్రీ లెక్చరర్స్ ఉంటారు. ఒకటి తెలుగు రాకపోవచ్చు, యూపీలో ఉన్నవాడికి తెలుగు రానే రాదు, వాడు కెమిస్ట్రీ లెక్చరరే. తమిళనాడులో ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్స్ కి తెలుగు రాదు, తమిళవచ్చు. కానీ 1000 మంది కెమిస్ట్రీ లెక్చరర్స్ చెప్పే పాఠం కెమిస్ట్రీ, చెప్పిన ఉదాహరణ అర్థమైందా? గురువులు అనేక మంది ఉన్నారు. గురువులు అంటే అవతారం గురుతాను నేను అంటానే, మీరు తప్పు అర్థం చేసుకోకండి. కానీ గురువు మీకు అందించేటటువంటి విద్య అవతారం గురించి అందించేటటువంటి విద్య. అమలాపురంలో డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ కాదు, వాడు మంచి కానీ వాడు చెప్పేది కెమిస్ట్రీ. అదేవిధంగా ఈనాడు అనేక మంది గురువుల రూపంలో ఆ అవతార తత్వం యొక్క రహస్యం ప్రకటితమవుతోంది. అది మీరు గుర్తించగలిగితే ఆ అవతారమూర్తి ఏం చేస్తున్నాడు అని అడగరు. మీరు మీకు కనిపిస్తున్న అవతారమూర్తి ఏం చేస్తున్నాడు టీవీ వచ్చింది. ఒకప్పుడు టీవీలో భక్తి పాటలు అవి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయి, ఆస్థా ఛానల్, సంస్కార ఛానల్, 2 24 గంటలు పనిచేసేటువంటి ఛానల్స్. విద్య జరుగుతోంది. అవతారమూర్తి తన ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మనం మూర్ఖుల్లాగా ఫలానా వ్యక్తి అవతారమూర్త, ఫలానా వ్యక్తి అవతారమూర్త, ఫలానా వ్యక్తి అవతారమూర్త, అందరూ అవతారమూర్తులే, అందరూ కెమిస్ట్రీ లెక్చరర్సే, అందరూ తెలుగు లెక్చరర్సే, అందరూ ఇంగ్లీష్ లెక్చరర్సే చెప్పిన ఉదాహరణ అర్థం అవుతుందా? సబ్జెక్ట్ అదే, సబ్జెక్ట్ లో మార్పు లేదు. చెప్పేవాడు వేరువేరు రూపాల్లో ఉండొచ్చు. రూపాన్ని కాదు నేను పట్టుకోవాల్సింది. పట్టుకోవాల్సింది ఏంటి అంటే వారి జీవిత విధానం పట్టుకోవాలి, వాళ్ళు జీవించేటటువంటి విధానాన్ని మీరు పట్టుకోవాలి. ఈ గురువులందరికీ కూడా ఆధారభూతమైనటువంటి చైతన్యత్వాన్ని దత్తాత్రేయుడు అని అంటాం మనం. కానీ ఆ దత్తాత్రేయుడి యొక్క శివ అంశ యొక్క ఏకాదశి అంశ చాలా తమాషా అయినటువంటి లెక్క అది. ఆ లెక్క మీరు తర్వాత అర్థం చేసుకుంటున్నారు సాధనా శిబిరాల్లో దాంట్లో. కానీ నేను చెప్తున్నది ఎవరి గురించి? హనుమంతుడి గురించి చెప్తున్నాను. ఈ గురు పరంపర యొక్క ఆధారభూతమైనటువంటి కేంద్ర బిందువు, ఏ కేంద్రం నుంచి గురు పరంపర అంతా వస్తున్నదో ఆ కేంద్ర బిందువు హనుమంతుడు, హనుమంతుడి యొక్క జీవిత విధానం. ఈ జీవిత విధానంలో హనుమంతుడి యొక్క జీవితం ఎక్కడ మొదలైంది అంటే పుంజిక స్థల అనేటటువంటి ఒక అక్షరత ఉన్నది. పుంజిక స్థల, ఈ పుంజిక స్థల అనేటటువంటి మాటకి శతపద బ్రాహ్మణంలో అంటే యజ్ఞానికి రాజు అయినటువంటి అష్టమేధ యజ్ఞము ఎలా చెయ్యాలో చెప్పబడని చెప్పినటువంటి పుస్తకం అది. శతపద బ్రాహ్మణంలో అష్టమేధ యజ్ఞం ఎలా చేయాలో చెప్పబడింది. అష్టమేధ యజ్ఞం అంటే ఏంటి, ఇంకా అంతకంటే పెద్ద యజ్ఞం లేదు. భూమి మీద మనిషి చేయగలిగేటటువంటి అతి పెద్ద యజ్ఞం ఏది అంటే అష్టమేధ యజ్ఞం. ఈ అష్టమేధ యజ్ఞం గురించి వివరించినటువంటి శతపద బ్రాహ్మణంలో పుంజిక స్థల అంటే అర్థం ఏమిటి అంటే యజ్ఞము జరిగే చోటు అని అర్థము. పుంజిక స్థల, పుంజిక అంటే పుంజిడి అంటాం, పుంజి అంటే ఐదు కలిసినవి, అంటే ఈ పంచతత్వాలు కలిసినటువంటి చోటు. పుంజిక స్థల అనేటటువంటి అక్షరస, అక్షరస అంటే ప్రాణశక్తి అని అర్థం. ఆధ్యాత్మిక భాషలో అక్షరస అంటే ప్రాణశక్తి అని అర్థం. అంతేత కుంజిక స్థల అనే అక్షరస అంటే అర్థం ఏంటన్నమాట, పంచతత్వాలు కలిసి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కేంద్రము ఋషుల శాపానికి గురి అయినది. గురి ఏమైంది, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు అమ్మాయి, చాలా అందంగా ఉన్నాను అనే గర్వం నీకుంది, నువ్వు కొట్టి వెళ్ళిపో అని ఋషులు చెప్పించారు. చేసింది, సరేనే నీకు ఒక వరం ఇస్తున్నాను, నువ్వు కావాలంటే మంచిగా ఉండు, వద్దు అనుకుంటే కోతిగా ఉండు. అంటే కోతిగా ఉండాలా మనిషిగా ఉండాలా అనేటటువంటి అవకాశము ఋషి తీసుకోలే, చెప్పించాడు సరే. కానీ ఆయన ఏం చెప్పాడు అంటే, నేను నీకు స్వాతంత్రం ఇస్తున్నాను, నీకు ఇష్టం ఉన్నప్పుడు కోతిగా ఉండు, ఇష్టం లేనప్పుడు మానవ మంత్రుడిగా ఉండు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ కథ హనుమంతుడి యొక్క జననానికి సంబంధించినటువంటి కథ. ఆ కథ మీకు అర్థమైపోతే గురుతత్వం కూడా మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అందులో ముఖ్యంగా సకల కార్య సిద్ధ హనుమత్ యొక్క విగ్రహములో వెనకాతల ఉన్నటువంటి అమలాపురంలో ఉన్నటువంటి ఆ బీజాలు కూడా మీకు దర్శనమిస్తే, అవతారమూర్తి యొక్క కార్యక్రమాలలో అమలాపురం ఎంత సహాయపడగలదు అనేది కూడా మీరే నిర్ణయించుకోవాలి. కోటిగా ఉండాలా మనిషిగా ఉండాలా అని ఋషి నిర్ణయించలే, చెప్పించిన పుంజిక స్థల అనేటటువంటి అక్షరస్థితి వదిలేశాడు. నీ ఇష్టం తల్లి, నువ్వు కోటిగా ఉండాలంటే కోటిగా ఉండు, మానవ మాతృడిగా ఉండాలంటే మానవ మాతృడాలిగా ఉండు అని. కాలం గడుస్తుంది, పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత పిల్లలు కుట్టలేదు. ఈవిడ ఆ చేప ఉంది కదా, కొన్నాళ్ళు కోటిగా ఉండేది, కొన్నాళ్ళు తపస్సు చేసింది. 700 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఎక్కడ తపస్సు చేసింది, మన ఆంధ్రప్రదేశ్ లో తిరుమల కొండలలో ఉన్నటువంటి అంజనాద్రి మీద తపస్సు చేసింది. అందువల్ల దానికి అంజనా అద్రి, అంజనాదేవి చేసిన కొండ అని పేరు. అంతేత ఆంధ్రప్రదేశ్ లోనే తెలుగులో పిహెచ్డి సంపాదించినటువంటి ఒక వ్యక్తి పిహెచ్డి థీసిస్ రాశాడు ఒకటి, దానికి యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ బిరుదు ఇచ్చారు ఆయనకి. ఆయన ప్రూవ్ చేశాడు హనుమంతుడు ఆంధ్రుడే. మొదటి మనకి గురువు యొక్క అనుగ్రహంలో మొట్టమొదటి వరదానం చూసుకోండి, ముందు ఆయన మనవాడు ఆంధ్రుడే. ఆవిడ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అంజనీ దేవి 700 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, హనుమంతుడు రాముడి యొక్క తమ్ముడే, సయానా తమ్ముడే. ఎలా కొంచెం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ అవతార పరంపరలో కలిసి అవతారానికి మీరు ఎలా సహాయపడగలరు అనేది, ఎలా సహాయపడాలి అంటే హనుమంతుడు రాముడికి ఎలా సహాయపడ్డారు, మనము ఈనాడు భూమి మీద ఉన్నటువంటి అవతారమూర్తికి సహాయపడాలి. ఎలా సహాయపడాలి అంటే హనుమంత చరిత్ర చెప్తుంది మనకి, అందుకే ఇదంతా చెప్తుందండి. కొంచెం ఆ మానసికమైనటువంటి అది ఎలా మార్చారు నేను చూపిస్తున్నాను మీకు ఆధారాలతో సహా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ఏం చెప్పానో అర్థమైంది కదా, హనుమంతుడు ఆంధ్రుడే. ఈ అంజనాద్రి మీదే ఉండేది ఆవిడ అంజనాదేవి. 700 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసింది. 12 ఏళ్ళు ఒక చోట ఉంటేనే సిటిజన్ సిటీ చేస్తాం. అలాంటి 700 సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తే అంజనాదేవి ఏమైంది, ఆంధ్రవనిట అయింది. ఆంధ్ర వనిత అవ్వాల్సిన అవసరం లేదు, ఆవిడ ఆంధ్రవనితే. ఇది స్కంద పురాణంలో వస్తుంది మీకు కథంతా కూడా, స్కంద పురాణంలో చెప్పబడింది. తర్వాత ఏం చెప్పాను నేను, మీరు చాలా జాగ్రత్తగా విన్నారా మర్చిపోయారా? ఏం చెప్పాను నేను తర్వాత, హనుమంతుడు తమ్ముడు, స్వయాన తమ్ముడు. ఎలా, ఏం జరిగింది, ఈవిడిక్కడ తపస్సు చేస్తోంది, ఈవిడిక్కడ తపస్సు చేస్తూ ఉంటే 700 సంవత్సరాలు పెట్టిపోయాయి. పార్వతీదేవితో కైలాసంలో శివుడు అన్నట్ట, భలే ఛాన్స్ దొరికింది నాకు, విష్ణువు అవతారం ధరించబోతున్నాడు రావణాసుర వధకి, రావణాసుర వధలో విష్ణుమూర్తికి సహాయపడటానికి నేను వెళ్ళాలి, నేను లేకపోతే రాముడికి విష్ణుకి సహాయపడేవాడు ఎవరు లేదు అంటే పార్వతీదేవికి ఆశ్చర్యం వేసింది. తన 10 తలకాయలు కోసేసి నీకు మహాభక్తుడైనటువంటి రావణాసురుణ్ణి చంపటానికి నీవు కారణం అవుతావా నాగా, నాకే అర్థం కాలేదండి. ఆ 10 తలకాయలు అతను ఇచ్చినందువల్ల నేను నా 10 శక్తులతో ఏమీ చేయను, నా ఏకాదశ అంశం ఉన్నది. ఏకాదశ రుద్రుల్లో 10 రుద్రుల్నే రావణాసురుడు శాంతింపజేసుకున్నాడు. నా ఏకాదశ రుద్ర శక్తి ఉన్నది, ఆ శక్తి రూపంలో నేను అవతరిస్తాను, అవతరించి రావణాసురుడిని తీసుకెళ్ళిపోతాను. ఈ ఏకాదశ అంశం అంటే ఏమిటి, 10 అంశాలతో పాటు ఈ ఏకాదశ అంశానికి గల శత్రుత్వం ఏమిటి, ఇక్కడ మనం చెప్పలేను కదా మీకు, కానీ మీ మనసులో ఆ బీజాలు పడేస్తున్నాను నేను. మీకు హనుమతుపాత్ర మీద ఇష్టం ఉంటే మీరు కూడా హనుమంతుడు వలె రామకార్యానికి, ఈనాడు కలిసి కార్యానికి హనుమంతుడు ఎలా రామకార్యానికి సహాయపడ్డారో అలా నేను కూడా సహాయపడాలని ఉంది మాస్టారు అని నేను తర్వాత వచ్చినప్పుడు మీ యొక్క ప్రవర్తన నిరూపిస్తే ఖచ్చితంగా నేను మీకు రహస్యాలన్నీ చెప్తాను సాధనలో. కానీ బీజ రూపంలోనే తీసుకోండి, అందరికీ చెప్పండి. అంతవరకు అయినా చాలు, హనుమంతుడు మన ఆంధ్రుడు అని చెప్పుకోవటమే గర్వ కారణం. అంతకంటే గర్వ కారణం ఏంటి అంటే, ఏ హనుమంతుడిని మనం రాముడి యొక్క దాసుడుగా అనుకుంటున్నామో అతను రాముడి యొక్క దాసుడు కాదు. ఎవరతను, రాముడి యొక్క స్వయాన తమ్ముడి శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. అది స్కంద పురాణంలో చెప్పబడినటువంటి నేను మీకు చెప్తున్నాను ఎలా జరిగిందో. అది కైలాసంలో మాట్లాడుతున్నారు శివపార్వతులు. ఏమని మాట్లాడుతున్నారు, పార్వతి నేను తెలియజేస్తున్నాను విష్ణుమూర్తికి నేను సహాయపడాలి రావణ వధలో అని. సరే మరి మీరు వెళ్ళిపోతే నేను ఇవ్వండి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అన్నాడు. ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, శివుడు కిందకి దిగి వస్తున్నప్పుడు హనుమంతుడిగా కైలాసం పూర్తి అవధి రాలేదు, నేను అక్కడ ఉంటాను కిందనే ఉంటానన్నాడు. ఈ లోపల ఏమైంది, ఇదంతా ఇక్కడ జరిగి ఈవిడ కథ ఇదంతా జరుగుతుంటే అక్కడ దశరథుడికి పిల్లలు లేరు. పిల్లలు లేరు అంటే పుత్రకామ్యేజ్ఞం చేశాడు. పుత్రకామ్యేజ్ఞం చేస్తే యజ్ఞ కుండల నుంచి అగ్నిదేవుడు బహిర్గతమై ఓ బంగారు పాత్రలో పాయసాన్ని ఇచ్చి మీ భార్యకి ఇవ్వు, మీ భార్యకి ఇవ్వు అన్నది. ఇక్కడ మరి తను కిందకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు శివుడు. ఎక్కడ ఎక్కడ పుట్టాలి, శివతత్వాన్ని భరించగలిగేటటువంటి శక్తి గల గర్భం ఉండాలి. మామూలుగా శివుణ్ణి ధరించలేదు ఏ తల్లి కూడా. అందుకే షణ్ముఖుడు పుట్టినప్పుడు అగ్ని ధరించింది శివుడి యొక్క తత్వాన్ని. శివుడి యొక్క రేతస్సును అగ్నికుండం ధరించింది, మామూలు స్త్రీ భరించలేకపోయింది. అంటే వెతుక్కున్నాడు ఆయన. వెతుక్కుంటే ఎవరు కనిపించారు, 700 బట్టి తపస్సు చేస్తున్నటువంటి ఈ మహాతల్లి, మహాసాధ్వి, మహాయోగిని కనిపించింది. సరే, ఇప్పుడు ఆవిడ గర్భంలోకి ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి, ఎలా ప్రవేశించాలి అంటే వాయుదేవుడు సహాయం అడిగాడు. వాయుదేవుడు సహాయంతో ఏం చెప్పాడు అంటే, ఏ వాయుదేవ, నేను వెళ్ళాలనుకుంటున్నాను, మామూలు పురుషుడి యొక్క శక్తితో నేను జన్మించలేను, అవతారం నుంచి జన్మించలేడు, కనుక అగ్ని యొక్క శక్తి నుంచి ఆ శక్తి ప్రాదుర్భవించాలి. కనుక దశరథుడు తన రాణులకు ఈ పాయసం ఇవ్వబోతున్నప్పుడు ఆ పాయసంలోని కొంత అంశను ఎత్తుకొచ్చేసి అంజనీదేవికి అంజనీదేవికి సమర్పించి, ఇప్పుడు అర్థం అవుతుందా, కన్ఫ్యూజింగ్గా ఉందా, అర్థమైంది కదా. ఇదంతా నిర్ణయించుకున్నాకంటే ఈ సంబంధ బాంధవ్యాలంతా పాపం దశరథుడికి ఏం తెలియదు, పాప అమ్మాయిడు. వాయుదేవుడు నిఘావేశించాడు. ఎప్పుడో తీన పాయసం ఇస్తున్నాడు, ఈ లెక్క జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత ఎప్పుడైనా మీరు సాధనలో ఈ విషయాన్ని గురించి మీరు నన్ను అడిగినప్పుడు చెప్తాను. దశరథుడు ఏం చేశాడు, వచ్చిన పాయసంలో సగం భాగం కౌశల్యకి ఇచ్చేశాడు. ఇంకెంత మిగిలింది, సగం మిగిలింది. లెక్క అర్థం చేసుకోండి, ఈ లెక్క సరిపెట్టుకోవాలి మనం సాధనలో ప్రాణాయామం చేసుకున్నప్పుడు. కౌశల్యకి సగం ఇచ్చేశాడు, మిగతా సగంలో సగం కైకేజీ ఇచ్చాడు. అంటే ఇంకెంత మిగిలింది, ఇంకా 1/4 లేదండి. లెక్క అర్థమవుతుంది అందరికీ, సగం కౌశల్యకి ఇచ్చేశాడు, మిగిలిన సగం సగం కైకేజీ ఇచ్చేసాడు. ఇంకెవరు మిగిలేదు, సుమిత్ర మిగిలింది. సుమిత్రకి ఏమీ ఇవ్వలేదు ఆయన. ఆయన ఏం చేశాడు, కౌశల్యకి కైకేయికి మిగిలిన పావు భాగం మిగిలింది కదా, ఆ పావు భాగం సగం సగం కౌశల్యకి కైకేయికి ఇచ్చి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం లేదు. సుమిత్రకి ఏం ఇవ్వలే. అంటే కౌశల్య దగ్గర ఎక్స్ట్రా ఎంత ఉంది అంటే 1/8. కైకేయి దగ్గర ఎక్స్ట్రా ఎంత ఉంది, 1/8. వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారు అంటే, ఇది సుమిత్రకి ఇచ్చేద్దాం అని. ఇది నిర్ణయించుకుని ఇవ్వబోతున్నటువంటి తరుణంలో వాయుదేవుడు ఏం చేశాడు అంటే, కైకేయిలో ఉన్నటువంటి ఆ 1/4 పాయసాన్ని ఎగరగొట్టాడు. మూసుకుని 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 అయోధ్య నుంచి ఎక్కడికి వచ్చాడు, మన ఆంధ్రప్రదేశ్లో తిరుమలకి వచ్చాడు. అక్కడ శివుడు ఏం చెప్పాడు అంటే, నువ్వు బాగా తపస్సు చేసావు కనుక ఈరోజు నువ్వు అంజలి ఇలా పెట్టుకుని ఉండు, అంటే నువ్వు ఇంకేం చేయొద్దు, పళ్ళు ముసుకుని ఉండు. నీ చేతిలో ఏదో పడుతుంది, పడినప్పుడు పళ్ళు మూసుకునే దాన్ని కాదు. ముందే నిర్ణయించుకున్నారు కదా శివుడు వాయుదేవుడు. అంటే ఏం చేశాడు, అక్కడి నుంచి అయోధ్య నుంచి కైకేయి తాగవలసినటువంటి పాయసాన్ని తీసుకొచ్చి అంజనీదేవి యొక్క చేతిలో పడేసింది, తాగిస్తున్నాడు. అంటే కైకేయి గర్భంలో పుట్టవలసినటువంటి రాముని సోదరుడు ఎవరి గర్భంలో పుట్టాడు. అంచేత రాముడు హనుమంతుడు ఏమయ్యాడు, స్వయానతముడు అయ్యాడు. ఇప్పుడు పాండవులు కౌరవులు అన్నతములు అయినట్టే అదే జరిగింది కదా. అప్పుడు సుమిత్ర కౌశల్య కలిసి వారు దాంట్లో కొంచెం పాయసం కైకేయికి ఇచ్చారు. సరే, ఆ కథ వేరే విషయం, ఆ కథ మనకి అనవసరం. ఇక్కడ హనుమంతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక, ఈ విధంగా పుండిక స్థల అనేటటువంటి అప్సరస యొక్క గర్భంలోకి దశరథుడు చేసినటువంటి పుత్రకామేశ్వరి యజ్ఞంలో ఇవ్వబడినటువంటి పాయసం నుంచి హనుమంతుడు ఉత్పత్తి అయ్యాడు. ఈ విధంగా రెండు ప్లస్ పాయింట్స్ మనకు వచ్చాయి. రాముడి యొక్క సోదరుడు మన ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాడు, హనుమంతుడు మన భాష వాడు. ఈ రెండు మనకి సాధనకి ఎలా ఉపయోగపడతాయి అనే తర్వాత చెప్తాను నేను. మొట్టమొదట పుంజిక స్థల అంటే ఏమిటి అన్నాను నేను, యజ్ఞ కుండము అన్నాను కనుక. మీ ముందు ఉన్నటువంటి ఆ 12 ఇటుకలు ఏంటి? పుంజిక స్థల. ఒకసారి ఒక ఆశతో ఒకసారి వాటి చెప్పుకోండి. ఇది పుంజిక స్థల అంటే హనుమంతుడు ఆవిర్భవించినటువంటి శక్తి కేంద్రము. 12 ఇటుకలు, ఏ మానవ శరీరమైనా ఏ జీవి యొక్క శరీరమైనా ఈ 12 రాశులలో సూర్యుడు తిరుగుతున్నప్పుడే ఉద్భవిస్తుంది. కాలచక్రం అంటే మేష రాశి నుంచి మీనరాశి వరకు అది పుంజిక స్థల. కానీ పుంజిక స్థల ఒకటే ఉంటే సరిపోదు, అందులో ప్రాణవాయువు ఉండాలి. అంచేత అంజనీ దేవిని వాయువు స్పృశించాడు అప్పుడు శక్తి వచ్చింది అంటాం. కథ మీకు తెలుసు కదా, అంతే కథ గురించి నేను ఎక్కువ లోతుగా వెళ్తాను. అంజనీ దేవి ఒకసారి అలాగా నడుస్తూ ఉంటే ఆవిడికి ఎవరో ఆవిడిని ముట్టుకుంటున్నటువంటి అనుభూతి కలిగింది. ఆవిడ కోపం వచ్చి సెటింగ్ చేస్తాను, ఎవరు నా పార్టీ నచ్చాన్ని భంగం చేయటాన్ని ట్రై చేస్తున్నాడు అంటే, తల్లి నేనేం భంగం చేయటం లేదు మీ పార్టీ నుంచి, మీ ద్వారా ప్రపంచమే నిరంతరము గుర్తుంచుకునేటటువంటి ఒక మహావీరుణ్ణి నేను మీకు అందివ్వబోతున్నాను. పుంజిక స్థల అనేటువంటి ఎదిగుండాలని ఎప్పుడైతే పంచ ప్రాణవాయువులు సూచిస్తాయో మానవుడు సత్య ఉంటాడు, వాయుపుత్రుడు పుస్తాడు. హనుమంతుడు వాయుపుత్రుడే, మనము కూడా వాయుపుత్రులమే. ఈ వాయువు ఆగిపోతే మనం లేము, వాయువు ఉంటే మనం ఉన్నాం. అంచేత 5 దీపాలు మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలకి ప్రతీక కనుక అంజనీ దేవిని వాయువు స్థితించేటటువంటి ఘట్టము మీరు ఇప్పుడు దీపయజ్ఞం ద్వారా తెలుసుకోబోతున్నారు. పుంజిక స్థల అనేటటువంటి ఆ 12 ఇటుకల మీద ఉన్నటువంటి 5 దీపాలు నిర్మించేయండి. ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. యజ్ఞ ప్రక్రియ జరుగుతోంది, పృథ్వీ అగ్ని యొక్క సంయోగం జరుగుతోంది. ఆ భావనతో గాయత్రి మంత్రం చెప్పుకుంటూ ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ మధ్య ఉన్న దీపం కూడా వెలిగించేయండి. వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వెలిగించేశారా? మధ్య ఉన్న దీపం కూడా వెలిగించేయండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక్కసారి అలా దండం పెట్టుకోండి. ఇక్కడ హనుమంతుడి యొక్క ఉత్పత్తి యొక్క ఇంకొక సంఘటన అర్థం చేసుకోండి. ఈ సంఘటన అర్థమైంది కదా. ఇప్పుడు మీరేం చేశారు అంటే పుంజిక స్థల అనేటటువంటి ఈ 12 ఇటుకల నుంచి వాయుదేవుడి యొక్క స్పర్శ, అగ్ని యొక్క స్పర్శ, పంచ ప్రాణాల స్పర్శకి ఈ సంకేతంగా 5 దీపాలు వెలిగించుకున్నారు. ఈ 5 దీపాలు ఏంటి? మీలో ఉన్నటువంటి పంచవాయువులు, పంచ ప్రాణాలు. కింద ఉన్నటువంటి ఎగ్గుండం ఏంటి? 12 ఇటుకలు మీ శరీరాలే. కానీ మీరు మామూలుగా ఉన్నారు, ఇప్పుడు మామూలు వ్యక్తులుగా ఉన్నారు. మీరు ఏ శక్తిని ఉపాసన చేస్తారో ఆ శక్తి మీలోకి రావాలి. అంతే కదా, దేవత ఉపాసన ఎందుకు చేస్తాం? ఆ దేవత యొక్క శక్తి మనలోకి రావటానికి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను మీకు, ఏ విధంగా ఒకే హనుమంతుడు రాముడి యొక్క కార్యం చేశారో మనము కలిసి అవతారం యొక్క కార్యక్రమాలు చేస్తే సాహసం సంపాదించుకోవాలి. మరి కలిసి అవతారం ఎక్కడుంది మాస్టారు? కలిసి అవతారము రాదు, అది ఆల్రెడీ ఉంది భూమి మీద, దాన్ని మనం గుర్తించటం లేదు. ఎలా గుర్తించాలో చెప్పాను నేను, గురువుని పట్టుకోండి, ఆ గురువు యొక్క చరణాలలో మీకు ఆ కలిసి అవతారం యొక్క రహస్యం అర్థమవుతుంది. దానికి ఆధారం ఏమని చెప్పాను, పుణ్యక స్థల అనేటువంటి యజ్ఞ స్థలంలో మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలకి ప్రత్యేకంగా 5 దీపాలు వెలిగించుకుంటూ, వెలిగించుకున్నాక ఏం చేయాలి? హనుమంతుడు 5 పనులు చేశాడు. ఆ 5 పనులు మనం చేయాలి. ఆ 5 పనులు సువాసన లాగా త్రేతాయుగంలో చేసినటువంటి హనుమంతుడి యొక్క 5 పనులు కూడా వాటి సువాసనలు ఈనాటికి మనకి నెలదొల్లుతూ మనము కూడా అదే కార్యక్రమాలు చేయాలి అని చెప్తున్నాయి. ఆ హనుమంతుడు చేసినటువంటి 5 కార్యక్రమాల యొక్క సువాసనలకు ప్రతీకగా మనం 5 అగరత్తులు వెలిగిస్తాము. 5 అగరత్తులు వెలిగించండి. 1 అగరత్తులు వెలిగించండి ముందు. ఉన్నాయి 8 అగరత్తులు. మిల్లు పరిగెత్తద్దు, మిల్లుగండి, నేను చెప్తూ ఉంటా, ఏమి తొందరవద్దు. 5 అగరత్తులు ఇచ్చేసేయమ్మా, వెలిగించకండి, మీ చేతిలో ఉంచుకోండి 5 అగరత్తులు. ఈ లోపల మీరు సైలెంట్ గా అందజేయండి. ఈ లోపల ఇవి వెలిగిస్తూ మీరు ఏ భావన చేసుకోవాలో చెప్తాను. ఆ భావన చేసుకుంటే అది కలిసి వస్తాను. జగన్మోహిని అవతారాన్ని శివుడు విన్నాడు. అబ్బో ఎంత అందమైనటువంటి రూపం జగన్మోహిని అవతారము, విన్నాక చూడాలనిపించింది ఆయనకి. వెళ్ళాడు డైరెక్ట్ గా వైకుంఠంలోకి వెళ్ళాడు కైలాసం. మీరు చాలా గొప్ప అందగా అందగట్టేలాగా వేషం వేసేవాడు కదా, ఆ రూపం నాకు చూపించు అన్నాడు. నువ్వు బ్రహ్మచారిని, నువ్వు యోగిని పెళ్లి చేసుకున్నా, నీళ్ళు మన్మధుడే, నేనేం చేయలేకపోయాడు, ఇంకా నా రూపం చూసి ఏం చేస్తావు, వద్దన్నాడు. నాకు చూపించు అన్నాడు. నేను చెప్తున్నాను, ఎదురు చెప్తున్నాను, అర్థం చేసుకో, నువ్వు చూడకూడదు, నువ్వు పరమ యోగిని, నువ్వు చూడొద్దు అన్నాడు. వింటాడా? నాకు చూపించు అన్నాడు. డిస్టర్బ్ కాకండి, చెప్తున్నది వినండి. మీకు ఎలాగో కార్యకర్తలు ఇస్తారు. మీరు ఈ సంఘటన జాగ్రత్తగా వినకపోతే హనుమత్ అవతరణంలోని రహస్యాన్ని మిస్ అవుతాడు. ఊదత్తుల్లో ఏముంది, ఎప్పుడు ఊదత్తులు వెలిగించకుండా జరుగుతుంది. కానీ ఈ సంఘటన మళ్ళా నేను మీకు చెప్పే అవకాశం వస్తుందో రాదో తెలియదు, జాగ్రత్తగా వినండి. కార్యకర్తలు కూడా మాట్లాడకండి. మీకు ఊదత్తులు ముఖ్యమా, మీకు చెప్పే విషయం ముఖ్యమా, దాన్ని బట్టే మీ యొక్క భాగ్యం నిర్ణయింపబడుతుంది. కాదు చూపించు అన్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు శివుడు, మాయాలి కదా విష్ణు, వైకుంఠ మాయ వేసేది అందమైనటువంటి తోట, చాలా చాలా పళ్ళు చెట్లు అవి ఉన్నాయి, అందులో ఒక అందమైనటువంటి అమ్మాయి దగ్గర తప్పుడు వినిపిస్తుంది, రూపం కనిపిస్తుంది లేదు, బంట ఆడుతున్నట్టు చూశాడు. ఎంతబడ్డాడు గడుపుకుని నేను తిరిగి చూసింది. జగన్మోహిని అవుతాను, నేను మాత్రం ఏం చేస్తాడు శివుడు, పరిగెత్తాడు ఎంత. ఫలితమైనటువంటి వీర్యము ఋషులు పట్టుకున్నారు. ఋషులు పట్టుకున్నాక ఈ శివుడి యొక్క నేతస్సుని ఎక్కడ స్థాపించాలి అని ఆలోచిస్తే అన్నీ నాకు ఎంత పట్టు చేసుకుంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, చాలా విచిత్రమైనటువంటి సాధనా రహస్యం. ఇక్కడ అంజనా దేవి యొక్క చెవి ద్వారా శివుడి యొక్క శక్తిని గర్భంలోకి పంపించారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీరు చేయగలిగితే హనుమంతుడి యొక్క శక్తి మీకు వస్తుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఆ శక్తి రావటానికి తగిన శరీర దారుఢ్యం మీలో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మిండిగా మిండిగా మీ శక్తి పెరుగుతూ ఉంటుంది రోజు రోజు సాధనతో. మీరు కూడా హనుమత్ శక్తిని మీరు ధరించగలుగుతారా, అది లోపలికి వస్తుంది. ప్రమాదం ఏం జరగదు, మీరు సాధన చేసుకుంటూ ఉండండి. కానీ మీ శక్తిని మీరు జాగ్రత్తగా ఉంటే 3-4 సంవత్సరాలలో ఖచ్చితంగా మీ గర్భంలో కూడా, మీ గర్భం అంటే ఏంటి, మనస్సు యొక్క గర్భంలో, గర్భం అంటే మీ బొద్దలు ఏం తెలియపోయి మీ బొద్దలోంచి హనుమంతుని తీర్చుకు రాడు, హనుమంతుడుగా మీరు మారుతారు. తెలిస్తే లెక్చరర్ లెక్చర్ పాఠం వింటూ 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 తెలిసిగా మారిపోయినట్టు, వైద్యుల యొక్క పాఠం మెడికల్ కాలేజీలో వింటూ 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 మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్లుగా మారినట్టు. అంజనీదేవి యొక్క గర్భంలో ఈ శివుడి యొక్క శక్తి ప్రవేశించి ఏకాదశి శక్తిగా అంజనీదేవికి శక్తి వచ్చింది. అందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందు వెతికి చూసినా అందందే గలడు. ఇంకా శక్తి ఏం చెప్తాడు, దానవాగ్ని వింటే చూస్తే అనలేదు, నువ్వు వెతికి చూస్తే అంటో, వింటే అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు 5 మాటలు వినబోతున్నారు, 5 అగరవత్తులు వెలిగించబోతున్నారు. మీరు కరెక్ట్ గా ఇప్పుడు సాధన చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మిగిలి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం అందరూ వినేది కాదు, కానీ నేను ఎందుకు చెప్తున్నాను, నాకు మీకంటే నాకంటే కూడా హనుమంతుడి మీద నమ్మకం ఎక్కువ. ఆయనకి తెలుసు ఎవరు వినాలో ఎవరు వినకూడదో, వినకూడనటువంటి వాళ్ళని రానివ్వడు, ఒక చుట్ట పెట్టి ఇచ్చిన పాలించుంటాడు. మీరు ఉన్న వాళ్ళు అసలు ఇది విందామని వస్తుందరు మీరు చాలా మంది వస్తుంది, మీకు చాలా మంది తెలియదేమో కూడా నేను ఏం చెప్పబోతున్నాను వచ్చారు. ఖచ్చితంగా అది మీ పురాకృత అదృష్టమే, కానీ దీన్ని ఉపయోగించుకోలేకపోయారనుకోండి, ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చాక తిండి బాగలేదని చెప్పి కాలేజీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఎంతో కష్టపడి సీట్ సంపాదించుకుంటారు, ఊరికిచ్చి అక్కడికి వెళ్తారు ఢిల్లీకి, వెళ్ళాక చదువు మీద దృష్టి ఉండదు వాళ్ళకి, తిండి బాగలేదు అని చెప్పి వదిలి వెళ్ళిపోతారు. అలాగా ఈ 5 కార్యక్రమాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నేను ఈ 5 కార్యక్రమాలు మనం చేయగలిగినన్నారు సత్వమైనటువంటి హనుమత పాత్రులుగా మారగలుగుతాం. మొదటి ఉపతి తీసుకుని వెలిగించండి, ఒక ఉపతి తీసుకోండి వెలిగించండి, ఆ ఇటికల మధ్య పెట్టేయండి, అలా తిప్పేసి ఇటికల మధ్య పెట్టేయండి. మొదటి పని మీరు చేయవలసింది ఏంటో చెప్తున్నాను నేను. ఇది త్రేతాయుధం నుంచి అవతారమూర్తి కార్యక్రమాలలో సహాయపడగలిగేటటువంటి వ్యక్తులందరూ చేయవలసినటువంటి కార్యక్రమం. మొదటి పని మీరు చేయవలసింది ఏంటి అంటే, హనుమంతుడు రాముడు కలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారో మీకు తెలుసు కదా, అతి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో. అంటే రాముడు అంతకంటే దయనీయమైనటువంటి స్థితుల్లో ఉండడు. యువరాజు కావలసినటువంటి వాడు, అయోధ్య దానికి చక్రవర్తి కావలసినటువంటి వాడు 13 ఏళ్ల బట్టి అడుగులో తిరుగుతున్నాడు ఒంటరిగా. ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నాను కూడా మీకు అర్థమవుతుంది. అవతారమూర్తిని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే, అవతారమూర్తి ఎక్కడో చీఫ్ మినిస్టర్ గానో ప్రైమ్ మినిస్టర్ గానో లీడర్ గానో లేడు. ఎక్కడో రాముడు వలె జటాజూటధారి అయి ఎక్కడో చూసినా గుర్తించలేను. రాముణ్ణి అడవిలో జటాజూటధారి అయి హే సీత హీ సీత అని ఎదుర్కొన్నటువంటి రాముణ్ణి చూసి ఎవడైనా అవతారమూర్తి అనుకుంటాడా, ఎవడైనా వాడి ద్వారా రావణ వధ జరుగుతుంది అని అనుకోడు కదా. ఇప్పుడు ఉన్నటువంటి అవతారం నుంచి కూడా అలాగే పరిస్థితుల్లో ఉన్నాడు, మీరు గుర్తించలేరు. ఈ కథ మీరు తెలిస్తే గుర్తించగలుగుతారు, ఈ దృష్టితో చూడాలి మీరు. కలిశాడు ఎటువంటి పరిస్థితుల్లో కలిశాడు, రావణాసుడు సీతను ఎత్తిపోయాడు, సీత ఎక్కడుందో తెలియదు, సీత జాగ కూడా తెలియదు, బాధపడుతున్నాడు వెతుక్కుంటున్నాడు. హనుమంతుడు కలిశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది కనుక మీకు అర్థమైపోతే సకల కార్య సిద్ధి హనుమాన్ అనేటటువంటి పేరు మీ పట్ల సార్థకం అయిపోతుంది. ఖచ్చితంగా మీ అన్ని కార్యాలు సిద్ధిస్తాయి, ఖచ్చితంగా సిద్ధిస్తాయి. జాగ్రత్తను గుర్తుంచుకుంటే మీరు ఏం చేశాడు హనుమంతుడు, ఇలా పిచ్చివాడేలాగా నా సీట్ ఎక్కడుంది నా సీట్ ఎక్కడుంది అని ఆలోచిస్తే సరి లాభం చేద్దామా? నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నాటుకోవాలి. భార్య విజయం వస్తుంది కదా నీకు, భార్య విజయంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తికి అతని భార్యని సమకూర్చ పెట్టు. సుగ్రీవుడు భార్య వాళ్ళు తీసుకుపోయాడు. అందువల్ల నువ్వు కనుక సుగ్రీవుడికి అతని భార్యని సమకూర్చి పెట్టగలిగితే కర్మ ఏది నాటుకుంటావో అది లభిస్తుంది అన్నది వినేగా. అంటే మీ సకల కార్య శుద్ధి హనుమాన్ ఏం చెప్తున్నాడో అర్థమైందా? మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇతరులకు చెయ్యండి. మీకు భార్య కావాలి అంటున్నావు, భార్యని కోల్పోయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు, వాడికి సహాయపడే నువ్వు మిత్రుడుగా నాటుకో కార్యాన్ని, కార్య శుద్ధి అయిపోతుంది. దాంతో మనం కర్మ సిద్ధాంతం అంటాం, మాకు కోసం అంటాం, అది మనకి ఈనాడు చేత కావటం లేదు. అది ఎప్పుడు చేత కావటం లేదు, అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవటం లేదు, అబ్బాయిలకి ఉద్యోగం రావటం లేదు, కోర్టు కేసులు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నాయి, ఇవంతా ఎందుకు ఉన్నాయి అంటే నీకు నాటుకుంటోన్నది తప్పు. అంతేత హనుమంతుడి యొక్క జీవిత చరిత్రలో మొట్టమొదటి సంఘటన ఏంటి అంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఇతరులకి చేయి, దాన్నే సేవ అంటాం. నీకు పిండి కావాలా ఇతరులకి పిండి పెట్టు. పన్నెండో తారీఖున ఎవరో నామకృష్ణ ఇతరులకు పిండి పెడితే నాకు పిండి వస్తుందని చెప్పాడు, అంతేత నేను నా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పిండి పెడతాను అని అన్నా అనుకుంటుంది. ఏమవుతున్నది సార్? మీ ఇంటి ముందు పెద్ద క్యూ పెట్టగలవా? ఇక్కడ కలిసి అవతారం యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. అనేక గురు రూపాలలో ముఖ్యంగా శ్రీ సాయి అనేటటువంటి గురు రూపంలో ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, నీకు నీ కుటుంబానికి తిండి లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు, ఎల్లప్పుడూ వాళ్ళు కడుపు నిండా తినాలి అంటే నువ్వు ఒక్క పని చేయి. నువ్వు భోజనానికి ముందు కూర్చున్నప్పుడు, భోజనానికి ముందు నువ్వు కూర్చున్నప్పుడు ఒక ముద్ద అన్నం తీసి బయట ఎవరికైనా, బయట వాళ్ళకైతే తినేవాళ్ళు తింటారు, ఏ జీవి జంతువు అయినా పర్వాలేదు, ఏ ప్రాణి అయినా పర్వాలేదు, చీమలు తిన్నా పర్వాలేదు, కాకులు తిన్నా పర్వాలేదు, కుక్కలు తిన్నా పర్వాలేదు, నీకు ఎప్పుడూ అన్న లోపం ఉండదు. ఆ చిన్న పని మనం చేయలేదు. నేను ఇది ఎంత మందికి చెప్పాను నాకు అనిపిస్తుంది వాళ్ళకి. హనుమంతుడి యొక్క జీవితం మనకి ఆచరణకి ఏం నేర్చుకుందో అర్థమైంది కదా. మనకి తిండి ఉండాలి, నువ్వు ఆఖరిగా మొదటి ముద్ద నోట్లో పెట్టకపోయే ముందు ఆగు, ముందు నీ ఆఖరి కాదు, ఒక చిన్న ముద్ద బయట దిశగా తర్వాత తిన. అన్న ముందు కూర్చున్నాక లేవాలి నువ్వు. అంతే తప్ప ఒరే నువ్వు పెట్టదా అని కనువాడికి పెట్టావు అనుకో, వాడికి పోతుంది అది, నీకేం కాదు, ఇది ఇతరులకు చెప్పేది కాదు, నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది. నువ్వు నీ చేతితో మొదటి ముద్ద పెట్టాలి. ఆ ఒక్క నిర్ణయం మీరు చేసుకోగలిగితే అసలు ఈ అన్నలోపమే ఉండదు, ఈ ఆత్మహత్యలే ఉండవు. అది లేక ఈ ఆత్మహత్యలన్నీ కూడా మర్చిపోయాం. మనం ఇతరులకి పెట్టడం, ఇతరులకు పెట్టేంత స్థోమత మనకి లేదు. ఎంతమంది పెట్టగలం మనం, కానీ జీవాలకు పెట్టగలం మనం. చిన్న ముద్ద తీసి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎప్పుడు పెట్టాలది? మీ నోటిలో మొదటి ముద్ద పెట్టుకోక ముందు పెట్టాలది. భోజనం దగ్గర నుంచి లేదండి కడుకున్నాక చిన్న ముద్ద పైకి పెట్టండి, దాదా మీద పెట్టండి. అంటే చిన్నది పెద్ద ముద్ద పెట్టాలే. భగవంతుడు కావాల్సింది మీ ఆహారం, ఆ విభావం కావాలి. ధృతరాష్ట్రుల దగ్గరికి శ్రీకృష్ణుడు శాంతి దూతగా వెళ్ళినప్పుడు మా దుశ్శాసనుడు భవంతిలో ఉండు సకల సౌభాగ్యాలు ఉన్నాయంటే కృష్ణుడు ఇంటి చెడు నీకు గుర్తుంది కదా. నేను విధులు ఇంటి కలిసాను నా వెళ్తే అక్కడ ఆయన ఏం పెట్టాడు? పక్కన పెట్టాడు అరటి పండు కింద పెట్టి భావం. ఇది మొదటి మీరు ఈ నిర్ణయాన్ని అమలు పెట్టండి. వింటే కాదులే, వింటే అంటే ఇందాక నేను చెప్పిన శ్లోకంలో దానవాగ్రహి వింటే కనిపిస్తాడు అంటే, వింటే అంటే ఆశీర్విస్తే నా మాట వింటే నువ్వు బాగుపడతావని మన పిల్లల్ని అంటూ ఉంటాం. మరి వినిపిస్తోందిగా మనం చెప్పే మాటలు. వింటే అంటే అక్కడ అర్థం ఏంటి? వింటే అంటే చేస్తే చెయ్యాలి. అంతేకాని హనుమంతుడి యొక్క కార్యక్రమాలలో, గురు పరంపర యొక్క కార్యక్రమాలలో మొట్టమొదటి ఊదకి మీరు వెలిగించి ఏం నేర్చుకున్నారు అర్థమైంది కదా? ఏం నేర్చుకున్నారు? మనకి ఏది కావాలనుకుంటున్నామో అది చేయండి. చిన్న స్కేల్లో చేయండి. పూర్వకాలంలో చిన్నపిల్లలు వాళ్ళు బొమ్మల పెళ్లిళ్ళు అవి చాలా ఆనందంగా చేసేవాళ్ళు. చిన్నతనంలోనే పెళ్లిళ్ళు జరిగితే ఇప్పుడు కారణం అయితే ఇలా నాటుకోవటం లేదు. బొమ్మల పెళ్లిళ్ళు కూడా అదొక సంఘటన. రకరకాలుగా మీరు ఆలోచించుకుని మీకు ఏం కావాలో దానికి ఎలా చెయ్యాలో చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ప్రారంభ కర్మను నివారించేటటువంటి మొట్టమొదట గురువు మనకి అందించేటటువంటి సూత్రము హనుమంతుడు సుగ్రీవుడికి నువ్వు హెల్ప్ చేయి అని రామచంద్రుడికి చెప్పడం. దాంతోనే రామాయణం మొదలవుతుంది. అంతవరకు మామూలు కదలేగా రెండో అవగతి వెలిగించండి. రెండో పని ఏం చేయాలి? మొదటి పని మీ సుఖం చూసుకోండి, మీకు కావాల్సింది కోరుకోండి, దానికి కావాల్సింది నాటుకోండి, ఆ లాభాలు పొందండి. రెండో అభివృద్ధి చెప్పండి, తెగకుండా మీ చుట్టూ తిప్పండి. మీ ఇష్టం, మీ భావన ఎదురకుండా హనుమంతుడి ఫోటో ఉంటే హనుమంతుడి ఫోటోకి తిప్పండి. రెండో పని ఏం చేశాడు హనుమంతుడు? సీతని వెతికి తెచ్చాడు. ఈ పని మనం కూడా చేయాలి అవతారం వచ్చి. మొదటి పని మనసుఖం. మనం సుఖంగా ఉంటే కదా ఏదైనా అవడికైనా చేయగలం. అంటే ఇక్కడ కూడా హనుమ చరిత్రలో హనుమతి యొక్క సాధనలో మీ సుఖాలు మీ కోరికలు చంపుకోండి అని చెప్పటంలే ఇది దయాని పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం చూస్తే రాముడి కోరికలే తీరేవి, మీ కోరికలు ఎంత? రాముడికి పెద్ద కోరిక రావణాసుర సంహారం, అది మనం ఎక్కడ కోరుకుందాం? చిన్న చిన్న కోరికలు, నాకు ఆరోగ్యం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, కోర్టులో కేసులు ఉన్నాయి అది కాస్త తేవరదుగా అవ్వాలి, ఖచ్చితంగా అవుతాయి మీకు అది. కానీ మీకు కర్మ సిద్ధాంతం తెలియాలి, ఏం చేస్తే అది వస్తుందో తెలియాలి, అది మనం మర్చిపోయాం. కానీ రామాయణంలో హనుమంతుడి యొక్క చరిత్రలో సంకేతికంగా అది చెప్పాడు. అర్థమైందా మీకు అందరికీ? మీకు ఏది కావాలనున్నదో అది ఇతరులకి చెయ్యండి. దానికి నేను చాలా సులభమైనటువంటి ఒక విధానం చెప్పాను నేను. ఆ విధానం ఏంటి? నాటు కోసుకోలో నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పండి. సత్య ప్రజాజ్ఞ పరిపాలయంత నాటుకోండి. అది ఏంటి నాటుకుంటున్నావు? సత్య ప్రజాజ్ఞ, అందరూ సుఖంగా ఉండాలి అనే ఆలోచన నాటుకుంటున్నావు. సత్య ప్రజాజ్ఞ పరిపాలయంత న్యాయేన మార్గేణ మహి మహీష. ఎలా ఉండాలి? నాకున్నటువంటి చీఫ్ మినిస్టర్స్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా న్యాయమైనటువంటి మార్గాన్ని రాజ్యం చేయాలి. ఇది నాటుకోవటమేగా, ఇదేగా మన కోరిక. అంతే ఈ మాట కనుక మీరు నాటుకోగలిగినా అతి గొప్ప ఫలితాలు వస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీష. గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతి. దాని తర్వాత ఏమంట మనం? కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యకాలిని. సకాలంలో వర్షం పడాలి, పంటలు సమృద్ధిగా రావాలి. వర్షం పడితే వర్షం కురవకూడదు అని ఏడుస్తూ పంటలు పండటం లేదంటే ఎట్ట? రెండు రోజులు వర్షం కురిసేసరి కదా మా బట్టలు ఆడటం లేదండి, నేను సినిమాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నామండి, బస్సుల నుంచి నీళ్లు కారుతున్నాయండి అంటే ఇంకా వర్షం కురవాలి అక్కర్లేదా? కురవాలి కనుక కాలే వర్షకు పర్జన్య వృద్ధి సత్యశాలిని దేశోయం శోభరైతో బ్రాహ్మణ సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా తస్య దుఃఖమాత్రమే. ఎవరికి కష్టం రాకూడదు. నా పరిధిలో నా దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా కష్టాలు రాకూడదు. అంతేనా? ఇంత ఏం కావాలి? అపుత్రాః పుత్రేణ సంతు అమెరికాలో. ఇది గత 3 సంవత్సరాలుగా తెలుసుకున్నాను నేను మనుషుల్ని ఎలా నాటుకోవాలి మాస్టారు, మేము ఎవరికి సహాయపడగలం, మేమేం చేయగలం అంటే ఈ శ్లోకాలు తెలుసుకోండి. అర్థవంతంగా చదవండి. అపుత్రాహ పుత్రులస్సంతి. అమెరికాలో మన పరివారం వాళ్ళు కొందరు ఇది చేస్తున్నారు, భార్యాభర్తలు చేసుకుంటున్నారు. అక్కడ గుజరాత్కి సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులు ఒకతను, భార్యాభర్తలు పిల్లలు లేరు వాళ్ళకి, 12 ఏళ్ళు ఎంతో ఎండి పెళ్ళి వాళ్ళకి పిల్లలు లేరు. ఎలా నాటుకోవాలో చెప్తున్నాను మీకు. అపుత్రాహపుత్రులస్సంతి అంటే భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య, ఇద్దరు కూడా అదే అనుకునేవారు ఆ గుజరాతి దంపతులకి పిల్లలు అవ్వాలి, పిల్లలు పుట్టాలి. ఇలా కొన్ని నెలలు తీసుకుంటున్నారు వీళ్ళు. భార్య చెప్పలేదు భర్తకి నేను ఇలా అనుకుంటున్నాను, ఏదో అనుకుంటుందంటే. భర్త చెప్పలేదు భార్యకి నేను ఇలా అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే అపుత్రాహపుత్రులస్సంతి అనుకుంటున్నారో వాళ్ళకి పిల్లలు లేరు కదా, వాళ్ళకి పిల్లలు కలగాలి. అర్థమైందా? ఎలా నాటుకోవాలో, ఎలా నాటుకోవాలంటే ఇలా నాటుకోండి. నాకు పిల్లలు కావాలి వద్దు, ఫలానా వాళ్ళకి పిల్లలు లేరు, హే భగవంతుడా అందరూ సుఖంగా ఉండాలి కనుక వాళ్ళకి కూడా పిల్లలు కావాలి. అపుత్ర పుత్రులస్సంతి, పుత్రులస్సంతి పౌత్రులం. పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమవ్వాలి? మన మనవాళ్ళు ఎలా వస్తారు? పెళ్లి కావాలి కదా. అంతే మళ్ళా వేరుగా మీరు పెళ్లి కావాలి అని అడగక్కర్లే. పుత్రులస్సంతి పౌత్రుల, నిర్ధన సధన సంతు జీవంతు శరదాంశ. ఎంత అద్భుతమైనటువంటి నాటేటటువంటి ఋషులు మనకు అందజేస్తే, 3 పూట్ల మనం అది నాటుకుంటే చాలు. సుగ్రీవుడికి రాముడు హెల్ప్ చేస్తే రాముడు భార్య వచ్చినట్టు, పిల్లలు లేనిటువంటి వాళ్ళు అపుత్రాపుత్రుల సంతు అనుకుంటున్నారు, పెళ్లి కాని వాళ్ళు పిల్లలకి ఏం కావాలి? పౌత్రుల సంతు, మనవలు కావాలని ఎప్పుడైతే అనుకుంటున్నారు, పెళ్లి అయిపోతుంది. నిర్ధన సధన సంతు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఉండు కాక, డబ్బు ఉండి పిల్లలు ఉండి మనవలు ఉండి వీడు అల్పాయుష్కుడవుతే ఏ ఆనందిస్తాడు? అంటే వీడేమవ్వాలి? జీవంత శరదాంశకం. ఆ అద్భుతమైనటువంటి నాట్య ప్రక్రియ ప్రతిరోజు ఈ దీపాలు వెలిగించుకున్నాక చేసుకోండి. ఇందుకు మీకు అన్నావు, ఇది మొదటిది చెప్పాను నేను, మొదటి అగరత్తు గురించి చెప్తున్నా. 2వ అగరత్తు ఏం చేస్తుంది ఇప్పుడు? రామకార్యానికి సీత ఎక్కడ ఉందో వెతికి వచ్చాడు. అంటే ఇప్పుడు మనం కలికి అవతార యొక్క పని చేయటానికి, నాకు పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, డబ్బు ఉంది, సుఖంగా ఉన్నాను. ఇంకా సుఖంగా ఉంది సినిమాలు చూడటం కాదు, టీవీలు చూడటం కాదు, ఏం చేయాలి మనం? దైవ కార్యం చేయాలి. ఆ దైవ కార్యం ఏమిటి? మొట్టమొదటి చేయవలసింది సీత ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ సీత ఎక్కడుందో తెలుసుకోవటం అనేటటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి కుండలిని శక్తి ఎక్కడుందో తెలుసుకోవటం అని శాస్త్రాలు చెప్తున్నాయి. దాని గురించి నేను ఇక్కడ మీకు చెప్పలేను, కానీ కొంచెం మన భారతీయులం కనుక చాలా మందికి ఈ విషయాలు తెలుసు కనుక ఈ హింట్ గుర్తుంచుకోండి. అంతేక 2వ అగరబత్తి మనం వెలిగించినప్పుడు ఏం చేస్తామంటే, మనలో 10 ఇంద్రియాలకు బద్ధుడైనటువంటి ఆ కుండలిని శక్తిని ఇంద్రియాల యొక్క కంట్రోల్ నుంచి తీసి మనస్సు ద్వారా బుద్ధికి అప్పగిస్తాను. అది సాధన విధానం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులోనే నేను ఏం చేయాలో చెప్పేశాను నేను. కానీ తర్వాత మీకు కావాలి అంటే, ఇక్కడ మన రామకృష్ణ వాళ్ళు ఉన్నారు, ఈ సాధన విధానానికి నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నేను నేర్చుకుంటామంటే మొట్టమొదటి నేను మీ 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించుకుంటూ ఉండాల్సి ఉంది. మెల్లమెల్లిగా దీన్ని మీరు నెమరేసుకుంటూ ఉంటే ఈసారి నేను వచ్చినప్పుడు ఈ సాధనా రహస్యాలు వాళ్ళకి మాత్రమే చెప్పగలను, మిగతా వాళ్ళకి చెప్పినా ఏం అర్థం కాదు. అంచేత 2వ అగరబత్తి ఏం చేస్తున్నాము అంటే, నాలో ఉన్నటువంటి సీతాశక్తిని, నాలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ఇంద్రియాలకి బాధ్యతగా కాకుండా దశకంఠుల యొక్క చెరలోంచి బయట తీసేసి నేను దాన్ని మనస్సు ద్వారా, అంటే ఏకాదశ రుద్రుల ద్వారా, మనస్సుని కోటితో పోలుస్తారు, ఆ మనస్సు ద్వారా బుద్ధికి అప్పచెప్తున్నాను అనేటువంటి భావన కుండలిని సాధన. 2వ అగరత్తి వెలిగించుకున్నారు, 3వ అగరత్తి వెలిగించుకోండి. 3వ పని ఏం చేశాడు హనుమంతుడు తెలుసా మీకు? చేతు బంధనం కడుతున్నాడు, ఇంకా వెంటనే దాటబోతున్నాడు. అంత రెడీగా ఉంది, ఇంకే తీసుకెళ్ళి వస్తాడు. వచ్చి రామా నేను నీకు శరణాగతి అంటే జాంబవంతుడు నలుడు నీయుడు అంటే రావణ సైన్యంలో ఉన్నటువంటి ప్రముఖ సేనాధిపతులందరూ కూడా విభీషణుడు రావణాసుడి తమ్ముడు. వాళ్ళని మన గ్రూప్ లో చేర్చుకోవద్దు, రానివ్వకండి, మోసం చేస్తాడు రాక్షసుడు వీడు, వద్దు అంటారు. ఒక హనుమంతుడు చెప్తాడు రాముడితో, వీడు మనవాడే, ఖచ్చితంగా విభీషణుడి మన పరిచయం చేర్చుకోండి. కుండల్ని జాగ్రత్త చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడాలి, ఒక గ్రూప్ గా ఏర్పడాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆలోచించకూడదు, మనం ప్రశ్నించకూడదు, మనం అది చెప్తుంది. వాళ్ళు రావణాసురుడి తమ్ముడే అవ్వచ్చు, కానీ వాడు సాధనలో ఉన్నాడు అంటే, రాముడి యొక్క సహాయం కోరుతున్నాడు అంటే వాడు మనవాడే. వాడు శత్రువు యొక్క తమ్ముడు కనుక, వాడు రాక్షసుడు కనుక మనం నమ్మకూడదు అనకూడదు. ఇందులో అందులోకి ఏం చెప్తుందో అర్థమవుతుంది కదా. నిల్లిగా అవతార మూర్తికి కావలసినటువంటి సహాయ సహకారాలు ఎలా అందజేయగలము అన్నది అర్థమవుతుంది. నాలుగో గ్రంథం ఏం చేసండి, నాలుగో గ్రంథం ఏం చెప్తుంది మనకి, హనుమంతుడు చేసినటువంటి రామచార్యానికి ఒక పెద్ద సహాయం ఉంది. అందరూ ముసిపోయాడు, ఒక విభీషణుడు హనుమంతుడు తప్ప బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగినప్పుడు అందరూ ముసిపోయాడు రాముడితో సహా. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు, ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు. ఉత్తర దిక్కు అంటే శిరస్సు, దక్షిణము అంటే మన మూలాధారం. ఆ మూలాధారంలో నిద్రపోతున్నటువంటి మన దైవీ శక్తులన్నీ, అన్ని దైవీ శక్తులు నిద్రపోతున్నాయి మన మూలాధారంలో. అందుకే మనం ఇలా ఉన్నాం, సాధన చేసిన తర్వాత మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ దైవీ శక్తులన్నీ మనలో ఉన్నాయి కనుక. అంటే హనుమంతుడు చేసినటువంటి ఆ నాలుగో పని గుర్తుంచుకోండి, సంజీవిని పర్వతాన్ని ఉత్తర దిక్కు నుంచి మూలాధారాన్ని తీసుకెళ్ళాలి. ఈ సంజీవిని పర్వతాన్ని మనం ఎలా తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి అనేది ఖచ్చితంగా సాధనా విధానమే తప్ప పబ్లిక్ లో చెప్పేది ఏం కాదు. అది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఐదుగురు ఆరుగురు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని కనీసం మీరు ఒక నెల 15 రోజులు నేను చెప్పిన విధానంలో చేసుకుంటూ ఉంటే ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పని నేర్పిస్తాను. సంజీవిని పర్వతాన్ని తీసుకురావటం అంటే ఏంటి, ఆ సంజీవిని పర్వతాన్ని మన శరీరంలో ఎలా తిప్పుకోవాలి, దాన్ని మళ్ళా పైకి ఎలా తీసుకెళ్ళాలి, ఇంకేసే మళ్ళీ సంజీవిని పర్వతాన్ని వెనక్కి తిప్పేస్తాడు. ఇక్కడ ఈ గురు చరిత్రలు అనేటటువంటి దాని మహత్యం చెప్తాను జాగ్రత్తగా. నేను హనుమంతుడి జీవితంలో జరిగిన సంఘటన ఇది. నేను అందరికీ ఏం చెప్తా ఉంటాను అంటే, నీకు ఏ సమస్య ఉన్నా కూడా గురు చరిత్ర వస్తుంది. ఏ గురు చరిత్ర అయినా ఫలానా గురువు అని కాదు, అందరి గురువు ఒకటే. అంటే ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప, దయచేసి అలర్టండి, అది చాలా తప్పది. నామాపరాధం అంటాను దాన్ని. భాగవతంలో అన్నిటికంటే భయంకరమైనటువంటి అపరాధం ఏంటంటే ఒక పేరు కంటే ఇంకో పేరు గొప్పది అనుకోవటం. గాయత్రి గొప్పదా, హరే రామ హరే కృష్ణ గొప్పదా, ఓం నమ శివాయ గొప్పదా, ఓం నమో భగ, అన్నీ ఒకటే ఉపయోగించుకుంటే. ఉపయోగించుకోవడం జాత కాకపోతే ఏది పనిచేయదు. సంజీవిని పర్వతం తీసుకురావడానికి వెళ్తున్నాడు. దారిలో ఇది తెలుస్తుంది రావణాసుడికి, వీడు వెళ్తున్నాడు అని. అప్పుడు కాలనీని అనేటటువంటి ఒక రాక్షసుని పంపించే, నువ్వు ఆపేసే హనుమంతుడిని, హనుమంతుడే కనుక వెళ్ళిపోయి సంజీవిని పర్వతాన్ని తెచ్చిస్తే మనం ఊడిపోతామని. అప్పుడు కాలనేని ఏం చేస్తాడో తెలుసా, నీకు రామాయణం చదివితే రామకథ చెప్తూ ఉంటాడు. ఈ రామ కార్యానికి వెళ్తున్నటువంటి వాడు రామకార్యాన్ని మర్చిపోయి ఈ రామకథ వింటూ మొదలెడతాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, హనుమంతుడు లాంటి రామ కార్య ధురంధరుడు కూడా రామ కార్యానికంటే కూడా రామకథకి ప్రాముఖ్యత ఇస్తాడు. వెళ్ళాలి, సంజీవిని పర్వతాన్ని తీసుకురావాలి. కాదని రామకథ చెప్తూ ఉంటే హనుమంతుడి రాగిపోయాడు. అంటే నీకు అర్థమవుతుందా, హనుమత్ చరిత్రలోనే నీకు అర్థమవుతోంది ఏది ఎక్కువ ముఖ్యమని. అవతార కార్యక్రమాలలో పాలు పంచుకోవటం కంటే కూడా అవతార కార్యక్రమాల యొక్క కథను చదవటం చాలా ముఖ్యము అని తెలియజేస్తుంది. అక్కడ కాలం ఏమో ఒక చిన్న తప్పు చేస్తాడు కాస్త. ఎందుకంటే ఆయనకి రాముడు కథ పూర్తిగా తెలియదుగా, పూర్తిగా తెలుస్తుంటే ఆయన రాత్రంతా కథ చెప్తూ ఉండేవాడు. ఏ హనుమంతుడు ఉన్నారు మర్చిపోయి ఉండేవాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం సత్ర సత్ర కృత మస్తకాంజలి. ఇక్కడ రామ అని నేను అన్నాను అంటే ఖచ్చితంగా హనుమంతుడు అక్కడ ఉండి ఉంటాడు, మనం చూడలేకపోతున్నాం అది వేరే విషయం. ఎందుకంటే ఋషి వాక్యాలు అబద్ధం కాదు, మన చర్మ శక్తులు మనకున్న జ్ఞానం ఎంత. కానీ నేను ఏం చెప్తాను ఇప్పుడు మధ్యలో కథ మర్చిపోయింది ఏం చెప్పాలో తెలియక స్నానం చేసిరా అంటాడు హనుమంతుడు. రామగారు చెప్తున్నప్పుడు హనుమంతుడు రామగారు చేశాడు కదా, ఒకసారి స్నానం చేసి మర్చిపోయాడు సంజీవిని తీసి రావడం అన్నది. ఈ రామగారిని స్నానం చేసి రమ్మన్నాడు కదా అని వెళ్తే అక్కడ ఒక అప్సరసతో యుద్ధం జరిగి అతనికి మకర వేషంలో ఉన్నటువంటి అప్సరసతో ఆ అప్సరస చెప్తాను, మూర్ఖుడా వాడు రాక్షసుడు ఇరుక్కుపోతున్నావు నీ పని మర్చిపోయావు అని. అప్పుడు కథ తెలుసు కదా, కానీ ఈ కథ మధ్యలో ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ అవతార మూర్తి యొక్క కథలు ఎలా ఉంటాయో చెప్పేది భాగవతం. ఆ భాగవతాన్ని మనం మర్చిపోయాం. అంటే మనం చేసేటటువంటి యజ్ఞంలో గాయత్రి లలిత భాగవతం కూడా కలిపాను నేను. భాగవతం ఉంటే తప్ప ఆ కథ తెలియదు. భాగవతం అంటే రామ కథ, శిష్య కథ, అందరి గురువుల కథ. క్రైస్త యొక్క కథ కూడా అందులో ఉంది, మొహమ్మద్ యొక్క కథ కూడా అందులో ఉంది. ప్రతి సిద్ధ యోగి యొక్క కథ భాగవతంలో మీకు దర్శనమిస్తుంది. సంజీవుని పర్వతాన్ని చేస్తాడు, ఇది నాలుగో కార్యక్రమం. మనం కూడా ఈ భాగవత కథను మర్చిపోయి మూర్ఛలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ భాగవత కథ అనేటటువంటి సంజీవుని వినిపించాలి, ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఇది నాలుగో అభిరుచి. ఇంకా ఐదో అభిరుచి వినియంతండి. ఐదో అగ్రత ఏంటిందా, రామ పట్టాభిషేకం. అయిపోయింది యుద్ధం, సంజీవుని పర్వతం తెచ్చాడు, ఏం చేయాలో అందరికీ అర్థమైపోయింది. అందరూ కలిసి ఇచ్చాను రామ పట్టాభిషేకం, రామ పంచాయతను. ఇంకేంటి ఈ ఐదు అగ్రత్తులు వెలిగిస్తున్నప్పుడు ఈ సంఘటనలన్నీ నేను మనసులో మెదలాలి. అప్పుడు ఈ పుణ్యక స్థల అనేటటువంటి యజ్ఞకుండల నుంచి హనుమంతుడు అనేటటువంటి రుద్రావతారం యొక్క అగ్నిశిఖ అయినటువంటి హనుమంతుడి యొక్క జననము మీ అంతరాళాలలో జరిగి మనము కూడా అవతార కార్యక్రమానికి సహాయపడగలము. ఇంత ఒక ఐదు సార్లు గాయత్రి మంత్రం సరే ఇక్కడితో ఆపుదాం. కానీ ఇన్ని రకాలుగా నేను చెప్పినా చెప్పింది ఒకటే ఏంటంటే 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగ్రత్తులు ఉంటే అది గాయత్రి యొక్క పంచముఖి సాధనగాను ఉపయోగించుకోవచ్చు, లలితాదేవి యొక్క చిత్ అగ్ని కుండముగా ఉపయోగించుకోవచ్చు, శిరిడి శాయి యొక్క గురుస్థానముగా ఉపయోగించుకోవచ్చు, హనుమ జననానికి సంబంధించినటువంటి సంఘటనగా కూడా ఉపయోగపడవచ్చు. ఈ ఒక్క అగ్ని కుండము అన్ని కార్యక్రమాలు చేస్తుంది కనుక ఎక్కడెక్కడైతే యజ్ఞము జరుగుతుందో అక్కడక్కడ అన్ని కోరికలు తీరుతాయి అని భగవద్గీత చెప్తుంది కనుక ప్రతి ఇంట్లోనూ కూడా 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించే చిన్న పనిని మీరు చేతబట్టి మీ కుటుంబాలలో, మీ ఇళ్లలో, ప్రతి వాడి ఇళ్లలో కనుక ఇది స్థాపించగలిగితే ఖచ్చితంగా అవతార మూర్తి యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకున్నట్టే. హనుమంతుడే కావక్కర్లే, ఉడత కూడా పనిచేసింది. కానీ సమస్య ఏంటంటే ఉడత యొక్క జాతి మీద రాముడి యొక్క వేలి ముద్రలు పడ్డాయి, హనుమంతుడి మీద ఒక హనుమంతుడే. అంచేత మీరు చేసుకున్నటువంటి చిన్న పని ఉడతా సహాయం లాంటిది అనిపించవచ్చు మీరు. కానీ మీరు గుర్తుంచుకోండి, ప్రతి ఇంట్లో కూడా ఈ యజ్ఞకుండాలు స్థాపన జరగాలి. 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకోండి, మీకు నచ్చిన మంత్రం చేసుకోండి. ఇప్పుడు నేను హనుమత్ పరంగా చెప్పాను, మీరు రామాయణ పరంగా ఇలా అర్థం చేసుకోగలిగితే భాగవత పరంగా పంచపాండవుడు దృష్టిగా ఆ ఇతరులతో మీరు ఎదిగించుకోవచ్చు. శ్రీకృష్ణ సంభూత దేవ కార్యక్రమం శ్రీమాతా శ్రీ మహారాజు శ్రీమతి సింహాసనేశ్వరి అని లంకా సహస్రనామ పరంగా పంచమీ పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణిగా దాన్ని లాగించుకోవచ్చు. నేను ఎలా చేసినా కూడా ఆధ్యాత్మిక యొక్క పరమ ఉత్కృష్టమైనటువంటి సాధన ఏంటి అంటే యజ్ఞకుండం. ఈ యజ్ఞకుండాలు ప్రతి ఇంట్లోనూ పెట్టుకోండి, పెట్టించండి. ప్రతి ఇంట్లో ఏంటంటే పిల్లవాడు చదువుకోకపోతే ఏం చేస్తున్నారు, బలవంతంగా చదివిస్తున్నారు. మీరు మరి మీ బంధువులకి వాళ్ళకి దీని వివరణ అర్థం అయ్యాక మీరు చేయించకపోతే మీకు అర్థం ఏం అర్థమైనట్టు. శుభం ఐదు సార్లు గాయత్రి మంత్రం చేసుకుని ఓం భూర్భువస్వ సత్సవితుర్వరేణ్యం భజో దేవస్య ధీమహి ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ సత్సవితుర్వరేణ్యం భజో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ సత్సవితుర్వరేణ్యం భజో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాసేపు అలాగే కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చోండి. ఆ శక్తి తరంగాలను మీలో దిగనివ్వండి.